ఎకనామిక్స్ అన్నీ చదువుతాను. ఈ చదివే వాడిని గురించి తెలుసుకో, ఎవరైతే అన్ని శాస్త్రాలు చదువుతున్నాడో వీడెవడో తెలుసుకోవాలి కదా. ఇది మాత్రం వదిలిపెట్టి మిగతా అన్ని చదువుతాం. దానివల్ల ఏమవుతుందంటే, ఎంత నష్టం అంటే ఈ యొక్క శరీరాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు మనకి. అసలు ఇదేమిటో తెలిస్తే కదా ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. కనుక మన శాస్త్రం చెప్తుంది, నాయన అవన్నీ కూడా క్షర విద్య, పరవిద్య, అనాత్మ విద్య, అవిద్యతో సమానం ఉన్నది. అవన్నీ కూడా అవిద్యతోనే సమానం ఉంది. అది ఒక విద్యే కాదు, శాస్త్రం ఉంటుంది. మనకేమో కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదేమిటండి, అట్టండి మా అబ్బాయి లక్ష కోసి ఇంత చదివిస్తూ ఉంటే మేము కాలేజీకి ఫీజు కట్టి లక్షలు లక్షలు పెట్టి చదివిస్తే చివరికి శాస్త్రం వచ్చి ఇది అవిద్యే అంటుంది. మరి కష్టంగా ఉంది అంటే, నీ కష్టంగా ఉన్నా కూడా సత్యం అదే అన్నారు. చేదుగానే ఉంటుంది నిజం, ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది కదా. నీకు చేదుగా ఉందని చెప్పి సత్యం మారుతుందా, నిజం మారుతుందా? మారదు కదా. దానికి నువ్వు అనుగుణంగా వెళ్ళడం నేర్చుకో. ఎప్పుడు సత్యానికి దూరంగా ఉండకూడదు. ఏదైతే పరమసత్యమో దానికి దూరంగా ఉన్నంతసేపు మనిషికి సుఖం ఉండదు. అవన్నీ కూడా అవిద్యతో సమానం. పొట్టకూటి విద్యలు అన్నారు, కోటి విద్యలు. తర్వాత ఏంటి అదే చెప్పండి. కొన్ని కొన్ని సామెత గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సామెతలు అనేవన్నీ కూడా అండి, నిజంగా మనకి చిన్నప్పుడు తెలియదు కానీ ఈ సామెతలన్నీ కూడా వేదాంతమే చెప్తాయి. సత్యమునే పలుకుము, అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందండి సత్యమునే పలుకు అనేది? ముండకోపనిషత్తులో నుంచి వచ్చింది. సత్యం వద, ధర్మం జర, ఇవన్నీ కూడా ఉపనిషత్తులో చెప్పినవి, చిన్న చిన్నగా చెప్పబడినాయి మనకు. కనుక ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోకుండా క్షర విద్యలే చదవకూడదు. రెండు రెక్కలు ఉంటాయి పక్షికి, ఒక రెక్కతో పక్షి ఎగరలేదు. ఎగురుతుందా? రెండు రెక్కలు కావాలే కదా. రెండు రెక్కలు ఉంటే హాయిగా స్వేచ్ఛగా ఎగురుతుంది. ఇప్పుడు మనకు అలాగే స్పిరిచువల్ సైన్స్, మెటీరియల్ సైన్స్, భౌతిక విద్య, ఆధ్యాత్మిక విద్య, రెండు విద్యలు కావాలి. ఆ రెండు విద్యలు అవసరమని చెప్పి తెలుసుకోవాలి మనం. ఆ రెండు విద్యలు కూడా సమపాళనలో వెళుతూ బ్యాలెన్స్ ఉంటే మనకు స్పిరిచువల్ సైన్స్ అక్షర విద్య, మెటీరియల్ సైన్స్ క్షర విద్య, రెండు వెళుతూ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది లైఫ్. లేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతుంది. రావణాసురుడికి ఒకవైపు ఎన్ని తలలు, ఒకవైపు ఎన్ని తలలు? 10 తలల్లో మధ్యలో ఒక తల ఉంది. కుడివైపు ఎన్ని ఉంటాయి, ఎడవైపు ఎన్ని ఉంటాయి? ఒకవైపు ఇంబ్యాలెన్స్ కదా. అందుకని రావణాసురుడి పర్సనాలిటీ ఏం తెలియజేస్తుందంటే ఇంబ్యాలెన్స్. మోడర్న్ లైఫ్ కూడా ఏం తెలియజేస్తుందంటే ఇంబ్యాలెన్స్. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే, బ్యాలెన్స్ లేకపోతే మనిషి కష్టాలకు లోనవుతాడు. కనుక నీ గురించి కూడా తెలుసుకుంటూ ఉండు. కనీసం నీ దేనితో అయితే నువ్వు అన్ని చదువుతున్నావో, ఎవరైతే చదువుతున్నాడో ఇవన్నీ కూడా వాడెవడో కూడా తెలుసుకో. దానికి కాస్త సమయాన్ని ఇవ్వు అని పెట్టారు మన వాళ్ళు. పొద్దున్నే లేవగానే 10 ఆఫీస్కి వెళ్లే ముందు ఈ కాస్త పూజ పునస్కారాలన్నీ చేసుకో. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ దీపారాధన, పూజ, భజన అట్లాంటివి చేసుకో. ఈ మధ్యలో ఎంతైనా సంపాదించు, ఉదర పోషణ కాను. మనం ఏమిట్రా అంటే, ఉదయాన్ని వేస్తే ఇంకంతే, ఆఫీసు మళ్ళీ రాత్రికి ఇంటికి వస్తే. ఇట్లా పరమ పురుషార్థం అనేది అస్సలు దూరం అయిపోయేటప్పటికి మనిషికి స్ట్రెస్, టెన్షన్ ఎక్కువైపోయి వ్యాధులకు లోనవుతున్నాడు మనిషి. సుఖం లేదు ఎంత సంపాదించాడు. అందుకని నీ గురించి తెలుసుకో అని చెప్పి విద్యారణ్యుల వారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు నీ శరీరం ఎలా వచ్చిందో తెలుసా? పితృగుప్త అన్నాదన్నారు తైత్రీయోపనిషత్తులో. అక్కడ మనకు చెప్పాం కదా, జల అభ్యర్థుపృథివీ అన్నారు. నీళ్ళ నుంచి పృథివీ పుట్టింది అంటే ఆకాశం దాకా చెప్పుకుంటూ వచ్చాం అమ్ముతున్న. జలం నుంచి పృథివీ వచ్చింది, పృథివీ నుంచి, పృథివీ అంటే భూమి, వృక్షజాలం అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? పృథ్వీ నుంచి, భూమి నుంచి వస్తుంది. అధ్య పృథ్వీ పృథివ్య ఓషధయ, ఓషధి ఓషధిభ్య, ఈ ఓషధుల నుంచి ఏమొస్తున్నాయి? కాయగూరలు, ధాన్యం అన్ని వస్తున్నాయి. దాని నుంచి మనకు భోజనం లభిస్తుంది. అది పురుషుడు స్త్రీ భుజించినప్పుడు శుక్రశోణితంగా మారుతుంది. ఆ శుక్రశోణితం కలిసినప్పుడు దేహం వస్తుంది. ఒక దేహం ఉత్పత్తి అవుతుంది అని చెప్తున్నారు. మొదటి చూడండి, పితృభుక్త అన్న అన్నజా, పితృభుక్త అన్నాద్ అన్నజాత్ వీర్యాద్, అంటే జా అంటే పుట్టడం, పితృ అంటే తండ్రి, భుక్త అంటే తండ్రి, అంటే తండ్రి కూడా చేసుకోవాలి మనం. ఇక్కడ శ్లోకం కోసం కొన్ని పదాలను తీసేస్తుంటారు. ఏమండి పితృ చెప్పారు కదా, మాతృ చెప్పలేదు, మాతృ చెప్పచ్చు కానీ పుట్టడు అంతే. ఓకే, పితృభుక్త అంటే తండ్రి భుజించినటువంటి అన్నాద్, అన్నం నుంచి భోజనం నుంచి. ఇక్కడ అన్నం అంటే వైట్ రైస్ మాత్రం తీసుకోకూడదు, ఏదైనా సరే ఆహారం. పితృభుక్త అన్నజాత్ వీర్యాత్, చూసారా అక్కడ అన్నజాత్ వీర్యాత్, అన్నం అంటే నేరుగా అది శుక్రశోణితంగా మారదు, రక్తంలోకి వెళ్ళి డైజెషన్ అయిన తర్వాత రక్తంలో నుంచి శుభ్రంగా తల్లి శరీరంలో శోణితంగా మారి ఎగ్గడి స్పర్మ్ ఉంటారు కదా, అది కలిసినప్పుడు వీర్యాత్ అన్నేనైవ వర్ధత్. ఆ వీర్యాత్ ఆ యొక్క శరీరం ఏర్పడుతుంది తల్లి గర్భంలో, ఫీటస్గా ఆ పిండంగా ఏర్పడుతుంది. అది నాకు డాట్ లాగా ఉంటుంది మొదట, అది చిన్న 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 చిన్నగా పెరుగుతూ 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 ఇంకా కాళ్ళు చేతులు అన్ని ముక్కులు అన్ని వస్తాయి. చూసుంటారు కదా, చూడటం అంటే అన్ని మాకు తెలుసండి కదా, వర్ణించక్కర్లేదు. తర్వాత ఏంటి, గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి గర్భంలో తల్లి తీసుకున్న ఆహారం ద్వారా శిశువు పెరుగుతుంది. అన్నజాత్ వీర్యాత్ శిశువు వచ్చింది. ఆ తల్లి తండ్రి తీసుకున్న ఆహారం నుంచి శుక్రశోణితాల కలయిక వలన ఈ దేహం తయారవుతున్నది, మ్యానుఫ్యాక్చర్ అంటున్నారు. అది చేసినప్పుడు ఆ యొక్క తర్వాత ఆహారం ఏమిటి అన్నాడు, మళ్ళీ పుట్టిన తర్వాత అన్నేనైవ వర్ధతే అన్నారు. అన్నం వలన ఎదుగుతున్నాం. ఆ శిశువు కూడా జన్మించిన తర్వాత మళ్ళీ వర్ధతే దేనివలన, ఆహారం వలన. అందుకనే అన్నమయ కోశం. ఈ మొదట్లో ఆయన ఏం చెప్తున్నదంటే మనకు దీనికి అన్నమయ కోశం ఎందుకు పేరు వచ్చింది అనే దానికి అర్థం. తల్లి తీసుకున్న ఆహారం, తండ్రి తీసుకున్న ఆహారం, తర్వాత నువ్వు తీసుకునే ఆహారం, వీటన్నిటితో పెరుగుతున్నది. పెరగడం వలన మాంసము, ఎముకలు, ఇవన్నీ రకరకాలైనటువంటి శరీరానికి కాపు పుష్టి అంతా కూడా ఆహారం నుంచి లభిస్తున్నది కనుక అటువంటి ఆహారము అన్నేన ఏవలన, చూశారా అన్నం వలననే, అన్నం వలననే వర్ధతే, వర్ధతే అంటే వృద్ధి పొందడం. చిన్న శిశువు ఒకటి నెల, రెండు నెల, మూడో నెల, నాలుగో నెల, చిన్న పాకటం, నడవటం, పరిగెత్తడం, అట్లా బాల్యం, యవ్వనం, ఇవన్నీ అవస్థలు వస్తాయి. వర్ధతే దేహ సహ అన్నమయ. మయ అంటే ఏమిటి, వికారార్థే మయట్ అంటారు. అన్న వికారం అంటే, వికారం అంటే కార్యం, కార్యం అంటే ప్రోడక్ట్. ఇది అన్నం ప్రోడక్ట్ అండి. అన్నమయ అన్నారు, అన్నం యొక్క వికారము అని అర్థం. సహ అన్నమయ తదభావత ప్రాక్చ ఊర్ధ్వంచ. ఈ శరీరము ముందు లేదు, తర్వాత ఉండకూడదు. దీనికి డేటా బట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేటు ఉంటుంది. ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందంటే ఏది కంపల్సరీ, తర్వాత అది చెప్పకండి స్వామి, అది వినడం కూడా ఇష్టం ఉండదు మనకి సహజం. ఓకే, ఇక్కడ మనకు ప్రాక్ అంటే ముందు, ఈ శరీరం జన్మకు ముందు లేదు, తర్వాత ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని శతాబ్దాల తర్వాత, దశ అంటే దశాబ్దం, దశ అంటే పది, కొన్ని దశాబ్దాల తర్వాత అని అర్థం. అబ్ది అంటే సంవత్సరం, దశ అంటే పది, అంటే 10 డికేడ్స్ అంటే ఫ్యూ డికేడ్స్ అంట ఇంగ్లీష్ లో. తర్వాత ఉండదు కదా శరీరం, అప్పుడు అది ఎట్లా ఆత్మ అవుతుంది అని అడుగుతున్నారు విద్యారణ్యుల వారు. కనుక నాయన ఆత్మ దేహ ఆత్మ అని చెప్పవాకు, ఆత్మ ఎప్పుడు ఉంటుంది, ఇది ఎప్పుడు లేదు కదా ఈ శరీరం, దీన్ని ఆత్మని ఎట్లా అనుకుంటావు? శరీరం మీదే ఎక్కువ మనస్సును పెట్టవాకు అది వచ్చేది పోయేది, దానికి రాకపోకలు ఉన్నాయి, పునరపి జననం పునరపి మరణం అని తెలుసుకో. ఇది వాస్తవం, ఇది పరమ సత్యం. ఇది తెలుసుకుంటే మనకు మనం మంచి జ్ఞానం మార్గంలో ప్రయాణిస్తున్నామని అర్థం. పరమ సత్యాన్ని తెలుసుకోబోతున్నాము అని అర్థం. ఎలా తెలుసుకుంటామని దీని తటస్థ లక్షణం అంటారు. తెలిసిన దాని ద్వారా తెలియనిది చెప్తుంది శాస్త్రం. మామూలు స్కూళ్ళల్లో కూడా కరికులంలో టీచింగ్ మెథడాలజీ ఏమిటి, తెలిసిన దాని ద్వారా తెలియనిది చెప్పడం. అప్పుడు విద్యార్థికి చాలా చక్కగా బోధపడుతుంది. ఇప్పుడు మనకు తెలిసింది ఏమిటండి, ఈ శరీరం కంటికి కనపడేది. కనుక మనకు తెలిసిన దాని ద్వారా తెలియనిది చెప్తూ వెళ్ళిపోతుంది. తెలియని చెప్పాలి అంటే, తెలియని ముందే చెప్పామనుకో క్లాస్కి ఎవరు రాదు, క్యాంపు కూడా ఎవరు రాదు. అందుకని మన శరీరాన్ని గురించి ముందు చెప్తే మనకు అవునండి కరెక్ట్ అండి చూసుకోవచ్చు తగ్గడానికి మరీ చూసుకుని అంటే. ఇది పద్ధతి, టీచింగ్ మెథడాలజీ అంటారు. ఈ టీచింగ్ మెథడాలజీలో నోన్ టు అన్నోన్ అని అర్థం. నోన్ అంటే తెలిసినది, టు అన్నోన్ అంటే తెలియనిది. కనుక శాస్త్రం కూడా ఆ పద్ధతిని, అంటే శాస్త్రం కూడా కాదు, శాస్త్రం చెప్పిన పద్ధతి అందరూ ఫాలో అవుతున్నారు. అంటే తెలిసింది మనకు చెప్తున్నది, ఇక్కడ మనకు తెలిసిందే కదండి అన్నమయ్య కోసం కోసం ఇంత దూరం రావాలి అన్నారు. అంతవరకు కాదు, ఇంకా ఉంది కదా తెలుసుకోవాల్సింది, తర్వాత కూడా చెప్తాము. నా ఆత్మ, నా ఆత్మ అని ఉంది అక్కడ, దాన్ని మనం విభజించుకోవాలి. సంధిత న ప్లస్ ఆత్మ, నాత్మ, అది ఆత్మ కాదు. ముందు ఏది ఆత్మ కాదో తెలుసుకోవాలి. ఆత్మ గురించి చెప్పాలంటే తటస్థ లక్షణం చెప్పాల్సిందా, దాని ద్వారా చూపిస్తుందన్నమాట. ఈ శరీరం ద్వారా మనం, ప్రాణమయం ద్వారా, మనోమయం ద్వారా, బుద్ధి విజ్ఞానమయం ద్వారా, ఆనందమయం ద్వారా, ఈ ద్వారా అంటే తటస్థ లక్షణం ద్వారా ఆత్మని మనకు తెలియజేస్తుంది శాస్త్రం. దీన్ని శాఖాచంద్ర న్యాయము అని అంటారు. ఇట్లా మనకు అరుంధతి దర్శన న్యాయం అంటారు. చిన్న నక్షత్రం చూడాలి అంటే కష్టం, ముందు పెద్ద నక్షత్రాలని చూపించి చిన్న నక్షత్రం చూపిస్తారు. అట్లాగే ఇక్కడ కూడా మనకు తెలిసినటువంటి ఫలానా ఆయన ఇల్లు ఎక్కడ ఉందండి అంటారు. అంటే ఆ కాటి కూర్చున్న ఇల్లేనండి అంటాడు. ఆ కాటి కూర్చుని చూశారా, ఆ ఇల్లే సుబ్రహ్మణ్యం గారి ఇల్లు అంటాడు. సరేనండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్తాడు, ఆ ఇల్లు కనుక్కుంటాడు. ఆ కాకి అనేది తటస్థ లక్షణం. రేపు ఉదయం వస్తాడు మళ్ళీ, వచ్చినప్పుడు కాకి ఏ అని చెప్పి ఆ ఇంటి కోసం ఎదుగుతూ కూర్చోకూడదు. నిన్న కాకి ఉంది చాలు, తెలిసిపోయింది కదా ఇల్లు అడ్రస్, అది తటస్థ లక్షణం. ప్రతిరోజు కాకి ఉంటేనే సుబ్రహ్మణ్యం గారి ఇల్లు అని అనకూడదు. అందుక అది తటస్థ లక్షణాలు అంట శాస్త్రం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది స్వరూప లక్షణం. స్వరూప లక్షణం అంటే డైరెక్ట్గా ఆత్మ సత్యము జ్ఞానం అనంతం అని చెప్తుంది. ఇవి తటస్థ లక్షణాలు అనమాట. ఈ దేహం అనేటటువంటి కనుక విదృభుక్త అన్నజాత్ వీర్యాత్ వీర్యాత్ జాత అన్నేనైవ వర్ధతే అన్నజాత్ వీర్యాత్. అక్కడ మీరు గమనించాలి, అన్నజ అంటే అన్నం ద్వారా పుట్టి దాని నుంచి వచ్చినటువంటి వీర్యాత్ అక్కడ పుట్టిన తర్వాత వర్ధతే. సింపుల్ చూసారా, తెలుగు వాళ్ళకి చాలా తేలిక సంస్కృతం. దేహ సహ అన్నమయ, తర్వాత శ్లోకం చదువుతాం. ఇంకా క్రింద క్లాస్ లో చూసాం శ్లోకం 4. పూర్వజన్మన్యసన్నేతత్ జన్మ సంపాదయేత్ కథం. ఆవిజన్మన్యసం కర్మ పుంజీతేహ సంచితం. ఇప్పుడు ఈ శరీరం ఎట్లా ఉంటుంది అని మనం ఆలోచిస్తే ఇన్ని రకాలైన శరీరాలు ఎందుకు వస్తున్నాయి? ఈ శరీరాల్లో ఒక శరీరం ఇంత సుఖపడుతోంది, ఒక ఇంత శరీరం కష్టపడుతోంది, దీనికి ఏమిటి కారణం అని ప్రశ్నలు వస్తాయి కదా. వాటికి సమాధానం మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఈ శరీరం కార్యం అన్నాం, ప్రోడక్ట్ అన్నాం. ప్రతి కార్యానికి ఒక కారణం ఉండాలి కదా. కారణం ఉంటేనే కార్యం వస్తుంది. కార్యకారణ సంబంధ అంటారు. కార్య కారణ సంబంధ, మట్టి కారణం కుండ కార్యం అంటారు. మట్టి కార్యం కారణం కుండ కార్యం, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇప్పుడు మనకు అన్నం కారణం, శరీరం కార్యం, ప్రతిదానికి కారణ కార్య ఉంటాయి. కార్యము అనేది వచ్చింది అంటేనే కారణం ఏమిటండి దానికి అంటాం. కారణం లేకుండా కార్యం ఉండదు. కార్యం ఎప్పుడు కూడా కారణం కంటే భిన్నం కాదు. బంగారం కారణం, ఆభరణం కార్యం. ఆభరణాలన్నీ కూడా బంగారం కంటే వేరు కాదు కదా. కనుక కార్యాలన్నీ కూడా, కార్యాలంటే ప్రోడక్ట్స్ అన్నీ కూడా కారణమే కార్యంగా కనపడుతుంది. ఉదాహరణల ద్వారా మనం దాష్టాంతాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అన్నందు కారణం, శరీరం కార్యం అన్నాం. ఇప్పుడు ఈ శరీరం కార్యం అయితే దీనికి కారణం ఏమిటి? అన్నం మాత్రమేనండి అంటే, అన్నమే కారణం అయితే అన్నిటికీ మరి రకరకాల జీవులు ఎందుకు ఉన్నాయి? ఆ జీవుల్లో కూడా, మనుషుల్లో కూడా ఎన్ని రకాలు ఎందుకు ఉన్నారు అని సందేహం వస్తే దానికి కూడా ఒక కారణం ఉండి ఉండాలి. ఈ శరీరం రావడానికి కర్మ అనేటువంటిది కారణం. కర్మ లేకుండా ఈ శరీరం అనే కార్యము రాదు. కర్మ అనేటువంటిది ఎప్పుడు చేశామండి? ఇప్పుడే కదా పుట్టాం మేము అంటే, ఈ శరీరంకి లోపల జీవాత్మ, జీవుడు అనేవాడు ఉన్నాడు. వాడు కర్మ చేశాడు, ఆ కర్మ వల్ల ఈ దేహాన్ని పొందాడు అని చెప్తాం మనం. శాస్త్రం చెప్తూ ఉంటుంది. దానికి ఇక్కడ చెప్తున్నారు పూర్వజన్మ. పూర్వజన్మని పూర్వజన్మ, పూర్వజన్మమునందు అని, పూర్వజన్మని అసన్, పూర్వజన్మన్యసన్, పూర్వజన్మని అసన్. పూర్వజన్మ ఎందు కనుక లేకపోతే ఈ దేహము, ఈ దేహము లేకపోయినట్లయితే ఏతది జన్మ, ఈ జన్మ కథం సంపాదయేత్, ఎలా సంపాదించగలడు? సంపాదయేత్ కథం, కథం సంపాదయేత్, ఎట్లా సంపాదించగలుగుతున్నది అంటే, పూర్వజన్మ లేకపోతే ఈ జన్మ ఎట్లా వస్తున్నది? ఇప్పుడు పూర్వజన్మ ఉండి ఉండాలి కదా అని అనుకున్నాను. అసన్ అంటే లేకపోవడం. అసన్ ఏతత్ జన్మ, ఈ జన్మ, ఈ శరీరము ఎలా కలుగుతున్నది? రాబో జన్మమునందు, మళ్ళీ రాబోయే శరీరం అది ఎట్లా వస్తున్నది అని ప్రశ్న. అసద్ అన్నాడు. సంపాదయే కథం భావి జన్మ, భావి జన్మని అసన్ కర్మ. కర్మ గనక లేకపోతే పూర్వజన్మ ఎట్లా వచ్చింది, రాబోయే జన్మలు ఎట్లా వస్తున్నాయని చెప్పాలి. దేహమే అయితే ఈ దేహం నశించిపోతుంది కదా. తల్లి గర్భమునందు రాకముందు లేదు, తర్వాత ఉండదు. మరణం ఎట్లా వస్తున్నది తర్వాత? కారణం అంటే కర్మ ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. కర్మ నుంచీతే ఇహ సంచితం. సంచితం అనేది ఇక్కడ మనిషికి దానే కారణం జన్మకి అంటున్నారు. సంచితం అనేది ఇక్కడ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, ఏమండి చెయ్యని శరీరం వచ్చింది కష్టపడుతున్నాడు, దానికి ఏం చెప్తాను, ఎందుకు పుట్టాలండి. పిల్లలు అడుగుతుంటారు తల్లిదండ్రులు ఒకసారి కష్టం వచ్చినప్పుడు, నన్ను ఎందుకు అన్నావు అని అడుగుతారు. వాడు అంటారు మాకేం తెలుసు అంటారు. వాళ్ళు పిల్లలు అడిగితే సమాధానం లేదు కదా, నన్ను ఎందుకు అన్నావు అంటాడు. వాడు పరీక్ష ఫెయిల్ అయితే అడుగుతాడు, సీటు రాకపోతే కాలేజీలో కష్టం వచ్చినప్పుడు అడుగుతాడు, నన్ను ఎందుకు అన్నావు అమ్మా అంటాడు. ఏమో రా తెలియదు నాయన అంటున్నమ్మా. శాస్త్రమే ప్రమాణం దానికి. ఏమిటంటే నువ్వు ఏదో జన్మలో కర్మ చేశావు, ఆ కర్మను అనుభవించడానికి ఈ శరీరం ఇచ్చారు. ఆ కర్మ అనుభవించిన తర్వాత ఈ శరీరం పోతుంది. ఆ కర్మ కనుక లేకపోయి ఉండి ఉంటే ఈ శరీరం ఎలా వచ్చేది? ఇప్పుడు నేను చెయ్యని కర్మకి నేను ఎందుకంటే అనుభవించాలి అని ప్రశ్న వస్తుంది మాట. ఇక్కడ ఏంటంటే శాస్త్రం చెప్తోంది అకృత అభ్యాగమ దోష అంటారు దాన్ని. నేను చెయ్యండి నేను ఎందుకు అనుభవించాలి, నేను ఎంత తప్పు చేశాను అని అంటాడు మనిషి. నేనేం తప్పు చేశాను, నాకు ఇన్ని కష్టాలు వస్తాయండి, ఏదో చేసుంటే తప్ప రావు కదా అని అంటే నేనేం చేశాను నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు, ఆయనకి తెలుసు, పైన ఆయనకి తెలుసు. ఇట్లా మనం చెయ్యనిది ఫలం రాదురని ఆయన ఏదో చేసి ఉంటావు. ఒకవేళ లేకపోతే శరీరమే వచ్చి ఉంటే అకృత అంటే చెయ్యినటువంటి దానికి అభ్యాగమ అంటారు దాన్ని, దోషం అని. బండి నేపు వచ్చినా కాలు నేపు వచ్చినా నడుము నేపు వచ్చినా నాకు ఎందుకు రావాలి అని ప్రశ్న వస్తుంది. నేనేం చేయనప్పుడు నేను ఈ కష్టం ఎందుకు అనుభవించాలి? మీరు చూడండి క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ బాధ కెమోథెరపీ ఇస్తున్నప్పుడు అసలు నేను ఎందుకు అనుభవించాను ఈ కష్టం అని ప్రశ్న వస్తే ఎవరిస్తారు ఆన్సర్? ఎవరిని సమాధానం చెప్పేది? డాక్టర్ ఇవ్వగలరా? కోపం వస్తుందా రాదా ఆ దేవుడి మీద? ఎవరో పుట్టించాడు ఆ దేవుడు, మనం కష్టపడుతున్నాం ఇక్కడ అని చెప్పి కోపం వస్తుంది. ఇప్పుడు శాస్త్రం ఉంటుంది ఎవరి మీద నువ్వు కోపపడవాకు, నువ్వు చేసినటువంటి కర్మ ఫలాన్ని ఈ శరీరం ద్వారా నువ్వు అనుభవిస్తున్నావని చెప్తే అక్కడికి అప్పుడు తెలుస్తుంది నా భుక్తం క్షీయతే కర్మ. నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించకుండా నా క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి, ఎన్ని జన్మ కోటి జన్మలైనా సరే ఆ కర్మ నువ్వు అనుభవించాలి నాయన అని శాస్త్రం చెప్తుంది. నా భుక్తం క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి. కనుక అకృత అభ్యాగమ దోషం వస్తుంది, లేకపోతే చెయ్యని దాన్ని నేను ఎందుకు అనుభవించాలి ఇప్పుడనే ప్రశ్న వస్తుంది. కనుక నువ్వేదో చేశావు, ఏదో చేశావంటే కింద జన్మ ఉండి ఉండాలి నీకు. కనుక ఈ దేహం కాదు కదా అప్పుడు, ఈ దేహం కంటే వ్యతిరిక్తమైనటువంటి ఏదో ఉన్నది శరీరం, అంతకుముందు సూక్ష్మ శరీరం. తల్లి తండ్రి స్థూల శరీరానికే జన్మనిస్తారు, సూక్ష్మ శరీరానికి ఇవ్వరు. అది కంటికి కనపడదా? వచ్చిన సమస్యల్లో అంతే కదా ఇది. ఇప్పుడు నేను చెయ్యని కర్మ నేను అనుభవించాలి, నాకు తెలియదు ఎప్పుడు చేశాను, అప్పుడెప్పుడో చేస్తే అప్పుడెప్పుడో చేస్తేనా కూడా ఇప్పుడు అనుభవించాను. నిప్పు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా, నేను తెలియక పట్టుకున్నాను కదా ఎందుకు కాలుతున్నావు అన్నాడు. నిప్పు దగ్గరికి వెళ్ళి నువ్వు తెలియక పట్టుకున్నావో తెలిసి పట్టుకున్నావో నాకేం తెలుసు, కాలేజ్ అంటే కాల్చే స్వభావం నాది నాయన కాలుతుంది. కర్మ కూడా అంతే, నువ్వు చేసిన కర్మ నీకు ఫలితాన్ని ఇవ్వకుండా పోదురా అది ఎప్పుడో ఇస్తుంది అన్నా. అంటే పోయిన జన్మ ఉండి ఉండాలి. ఉన్నది అంటే వారెవరు? ఆ దేహం వేరు కదా, ఈ దేహం ఇప్పుడు వచ్చింది, క్రిందటి దేహం వేరే అయ్యి ఉండాలి కదా. అసన్ అది కనుక లేదంటే అకృత అభ్యాగమ దోష. క్రిందటి జన్మ లేదు అని అని ఉంటే ఇప్పుడు నేను ఎందుకు కష్టపడాలని ప్రశ్నిస్తాడు? నేను చెయ్యని దాన్ని ఇప్పుడు నేను ఎందుకు అనుభవించాలని ప్రశ్న వేస్తే ఏమిటి ఆన్సర్? అంటే అంటుంది శాస్త్రం, లేదు నాయన అట్లాంటి దోషం ఏం రాదు, నువ్వు చేశావు అది అనుభవిస్తున్నావు ఇప్పుడు. ఇదేంటి లెక్క మంది కర్మ సిద్ధాంతం లెక్క, ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఊరికే మీకు రుచి చూపిస్తున్నావు అంటే, తెలిసిన వాడికి ఓకే, తెలియని వాడికి రుచి అంతే. సరే మళ్ళీ ఇంకో దేహం వస్తుంది అంటున్నారు కదండి అని, అవును వస్తుంది. పునః ఇది పోతుంది కదా, ఇది పోయిన తర్వాత ఏ జన్మ వస్తుందంటారు, ఏమో తెలియదు. సంచితంలో ఏది ఉన్నదో అందులో చేసిన కర్మ అనుభవించడానికి ఏ శరీరం యోగ్యమో ఆ శరీరం వస్తుంది. అదేమిటండి స్వామి గారు ఇట్లాంటి వేసుకున్నప్పుడు అడుగుతుంటారు, మీరు జాతకం చూడటం తెలుసా అండి, జాతకం చూడటం తెలుసా, నేను పోయిన జన్మలో ఏ శరీరము, రాబోయే జన్మలో ఏ శరీరము, పోయిన జన్మ రాబోయే శరీరం ఎందుకురా, ఈ జన్మలు సరిగ్గా ఉండు, ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించు అని చెప్పి, ఈ శరీరం పోతుంది, ఇక్కడ దహనం మన కళ్ళ ముందే దహించేస్తారు, దీన్ని దహనం చేయబడుతుంది, మళ్ళీ ఇంకొక శరీరం వస్తుందంటే కృత హానం అయిపోతుంది. ఇక్కడ మన ఈ శరీరం పోయి ఇదే లాస్ట్ జన్మ అన్నాడు శారవాకుడు పొద్దున, పొద్దున వచ్చేటాడు కదా శారవాకుడు, ఎక్కడ వచ్చాడండి అన్నాడు శ్లోకంలో. ఈ దేహం పోయిన తర్వాత భస్మీ భూత దేహస్య పునరాగమనం కుతః అన్నాడు. అయినా నీ అకౌంట్ ఇంకా పూర్తి కాలేదు, సంచిత కర్మ ఉన్నది, అనుభవించాల్సినంత అనుభవించకుండా నువ్వు ఎగిరిపోతావు కనుక జన్మ కనుక రాకపోతే తర్వాత మళ్ళీ శరీరం రాకపోతే కృత హాన దోష అన్నాడు. ఇప్పుడు ఈ జన్మలో చేసావైనా కొన్ని కర్మలు తెలుసో తెలియకో, మంచి కర్మలు కొన్ని చెడు కర్మలు కొన్ని చేశావు కదా, అది సుఖ దుఃఖ రూపంలో నీకు రావాలి కదా, పుణ్యపాప కర్మల్లో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నావు కదా, అవి సంచితంలో చేరినాయి కదా, ఆ సంచితాన్ని నువ్వు అనుభవించాలి కదా. ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ కాగానే ఏం చేస్తారు, తీసుకుంటారు, రెన్యూ చేసుకునేవాడు చేసుకుంటారు, తీసుకొని ఖర్చు పెట్టుకుంటారు కదా. సంచితం కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అండి, అది కూడా మెచ్యూర్ అయ్యే డిపాజిట్ కూడా, ఏది ముందు ఏది వెనక డేట్ ఉందా లేదా అవన్నీ బాగా తెలుసు అండి మాకు. కరెక్ట్గా డేట్ మెచ్యూర్ కాగానే బ్యాంకు వాడి రెన్యూ చేసేస్తాడు ఒక్కొక్కసారి అకౌంట్, మీకు బ్యాంక్ వాళ్ళకి బాగా తెలుసు. ఇంక అది మెచ్యూర్ అయింది అన్నప్పుడు ఏది ఫస్ట్ మెచ్యూర్ అవుతుంది, ఏది సెకండ్ మెచ్యూర్ అవుతుందండి, రే నెక్స్ట్ మంత్ ప్రివియస్ బాగా తెలుసా లేదా. సంచిత కర్మ కూడా అంది, ఏ కర్మ ఎప్పుడు మెచ్యూర్ కావాలో ఈశ్వర కర్మ ఫల దాతకి మాత్రమే తెలుసు, నీకు తెలియదు. ఆ కర్మ అనుభవించకుండా నువ్వు ఎక్కడిపోతావు అని అడుగుతుంది శాస్త్రం. నెక్స్ట్ జన్మ కనుక లేకపోతే, శరీరం లేకపోతే కృతహాన అంటే చేసిన కర్మలు అవి అనుభవించకుండా పోయినట్లు అవుతుంది, అది దోషం కర్మ సిద్ధాంతం ప్రకారం. విత్తనం వేస్తే అది చెట్టు అయ్యి ఫలం ఇవ్వాల్సిందే కదా, కర్మ అనేది బీజం, నువ్వు కర్మ చేస్తున్నావంటే అది బీజం అనమాట. దేనికంటే నెక్స్ట్ జన్మకి శరీరానికి రెడీగా పెట్టుకుంటున్నాము, నెక్స్ట్ శరీరానికి రెడీ చేసుకుంటున్నాం, ఇప్పుడు చేసే కర్మలన్నీ కూడా నెక్స్ట్ శరీరానికి. అది కనుక లేదు అని కనుక అంటే కృత హానం, చేసిన కర్మను అనుభవించకుండా పోతాం. అలా జరగడానికి అది భగవంతుడి ఈశ్వర సృష్టిలో విరుద్ధమని, మనం చెయ్యని వాటిని అనుభవించడము విరుద్ధమే. అకృత అభ్యాగమ దోషం వస్తుంది భగవంతుడి, ఆయనకి నైర్గృణ్య దోషం వస్తుంది, నేనేమి చేయకుండా నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు అని ఆయన్ని దూషిస్తాం మనం. ఆయనకి పక్షపాతం, ఆయనకి అన్ని పక్షపాత బుద్ధి భగవంతుడికి, ఆయనకి దయ లేదు ఏమి లేదు అని తిరుగుతుంటారు జనం. కాదు, ఆయన మన కర్మ ఫలాన్ని ఇచ్చే దాత మాత్రమే, మన కర్మ ఫలాల సుఖ దుఃఖాలకి ఆయన కారణమే కాదు, నువ్వు చేసిన కర్మకు నువ్వే కారణం. సుఖము దుఃఖం అనుభవించడానికి క్రిందటి జన్మలో చేసిన కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఇప్పుడు చేసే కర్మ తర్వాత అనుభవిస్తావు శరీరం ద్వారా. అంటే శరీరం ఉన్నదా లేదా, ఉన్నది, దేహం ఉన్నది. ఈ దేహమేనా అంటే ఈ దేహం కాదు, ఇది స్థూల దేహం, ఇప్పుడు ఈ కర్మ అనుభవించి పెడుతుంది. ఇప్పుడు అనుభవించేది ఎప్పటి కర్మ, అందుకనే కనపడే పుణ్యం సుఖం, కనపడని సుఖం పుణ్యం అంటారు, కనపడే పుణ్యాన్ని సుఖం అంటారు, కనపడని సుఖాన్ని పుణ్యం అంటారు. ఇది సార్ కన్ఫ్యూజ్ చేయడానికి పుణ్యానికి మరొక పేరు సుఖం. పుణ్యం కనుక కనపడితే, కనపడటం అంటే వ్యక్తమైతే సుఖరూపంగా కనిపిస్తుంది. ఆహా, నేను పుణ్యం చేసుకున్నాడు అండి అంటాం కదా. పుణ్యం కనపడదు, వాడు సుఖం అనుభవిస్తుంటే అది కనపడుతుంది. అదేవిధంగా పాపము కనపడదు కంటికి, ఇవన్నీ రెండు అదృష్ట అంటే కంటికి కనపడనటువంటి పుణ్య పాపాలు. కష్టపడుతున్నాడు వ్యాధి రూపంలోనూ మరొక రూపంలో ఏదో కష్టపడుతున్నాడు అంటే పాపం ఉంటాం. ఏ పాపం చేసుకున్నానో అంటాడు, అంటాడా లేదా? పాపం కంటికి కనపడదు. ఇప్పుడు దుఃఖరూపం కంటికి కనపడుతుంది. ఎందుకంటే పుణ్య పాపాలు అదృష్టం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు అదృష్టం అంటే వాడి లక్ అండి అంటారు. లక్ కాదు అసలు, అసలు లక్ అనేది ప్రశ్నే లేదు. ఆ దృష్టం అండి, నా దృష్టం అదృష్టం. ఏంటి నా దృష్టం? నా దృష్టం కంటితో చూడలేదు. ఏమిటది? పుణ్యము పాపం. ఎలా చూస్తావు? శరీరం వచ్చిన తర్వాత పండి నొప్పి, కంటి నొప్పి, కాలు నొప్పి, నడుము నొప్పి, మహాబాధలు. ఆర్థోపెడిక్ వార్డుకి వెళ్ళి చూడండి, బర్నింగ్ కేసెస్ ఉంటాయి. ఆ వార్డుకి వెళ్ళి చూడండి. హాస్పిటల్కి వెళ్తే చాలు, వైరాగ్యం రావాలంటే ఒకటే మార్గం. ఏమిటి తెలుసా? జనరల్ వార్డుకి వెళ్ళి చూడాలి కేసులు. అవన్నీ పేషెంట్ని చూస్తే తెలుస్తుంది ఎందుకు ఆ నరకం అనుభవిస్తున్నాడు మనిషి అంటే పాప ఫలం. అందుకే ఈ శ్లోకం యొక్క సారాంశం అది. ఏమిటి అంటే పూర్వజన్మని అసన్ ఏతజ్జన్మ కథం సంపాదయేత్. ఈ జన్మ ఎట్లొచ్చింది? పూర్వజన్మ కనుక లేకపోతే, కర్మలు చేసి ఉండకపోతే. ఇవన్నీ అండర్స్టూడ్ అనమాట ఇందులో, అన్నీ చెప్పను మనకు. కథం సంపాదయేత్, ఎట్లా సంపాదిస్తాడు ఈ శరీరాన్ని? పూర్వజన్మ కనుక లేకుండా ఉండి ఉంటే, అంటే ఉండి ఉండాలి, లేకపోతే అకృత అభ్యాగమ దోష వస్తుంది. అదేవిధంగా భావి జన్మని అసన్ను కర్మ నా భుంజీతే. వాడు అనుభవించడు కదా, వచ్చే జన్మ కనుక లేకపోతే ఇప్పుడు చేసిన కర్మను ఎప్పుడు అనుభవిస్తాడు? అనుభవించాలి కదా, అంటే వచ్చే జన్మ కూడా ఉంటుంది. అంటే ఈ దేహము కొత్త కొత్త దేహాలు వస్తూ ఉంటాయి, నల్లి పెళ్ళి బల్లి ఎన్నో ఉన్నాయి. ఒక పురాణం ఉంది, ఆ పురాణంలో చెప్పబడ్డాయి ఏమంటే ఏ కర్మలు చేస్తే ఏ శరీరం వస్తుంది. ఇప్పుడు అది అడుగుతారు, ఎక్కడికి దొరుకుతుందా పుస్తకం? నా దగ్గర ఉండేది ఒకసారి, ఎవరికో చదువుకోండి అని ఇస్తే మళ్ళీ ఇవ్వాలి తిరిగి. అంత అంత అట్రాక్టివ్గా ఉంది ఆ పుస్తకం. మళ్ళీ చూసి చదివి ఇవ్వడం ఇస్తానండి, ఎలా తీసుకున్నారంటే మళ్ళీ ఎవరికి ఇచ్చారో నాకే గుర్తులేదు. వెరీ రేర్ అండి పుస్తకం. ఏ జన్మ ఏ కర్మ చేస్తే ఏ జన్మ వస్తుంది అన్ని చక్కగా చెప్పుకున్నాయండి మన పురాణంలో. సరే, విషయం అర్థమైంది కదా. ఇప్పుడు మనం చేయని కర్మలని మనం అనుభవించకూడదు. ఇప్పుడు అది లా ప్రకారం విరుద్ధం అంటే శాస్త్రం అంటే నువ్వు చేసేవాడైనా అందుకే అనుభవిస్తున్నాను. మరి ఇప్పుడు చేసినవి అనుభవించకుండా ఇదే లాస్ట్ జన్మ అన్నాడు చారువాకుడు. కనవాకు మళ్ళీ ఈ కర్మ ఈ అకౌంట్ ఇల్లు లెక్క చూపించాలి నెక్స్ట్ జన్మలో మళ్ళీ అన్నాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇట్లా కనుక ఈ శరీరం ఈ కోట అండి, అయిపోయింది ఈ కోట, మళ్ళీ న్యూ కోట వస్తుంది. ఇది ఆత్మ కాదు నాయన, వచ్చే పోయేది, కర్మఫలాన్ని అనుభవించేది అని చెప్పి చెప్పారు ఇంతటితో. తర్వాత శ్లోకం 5వ శ్లోకం. పూర్ణో దేహే ఫలం యచ్చన్, అక్షాణాం యః ప్రవర్తకః. స్థూల శరీరాన్ని గురించి చెప్పారు, దాని జాతకం స్థూల శరీరం జాతకం ఉన్నారు. తర్వాత ఇప్పుడు ప్రాణమయ కోశాన్ని దాని స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ప్రాణమయ కోశం యొక్క స్వరూపము అనాత్మత్వం, అది కూడా అనాత్మే అని చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్కటి అనాత్మ అని చెప్పుకుంటూ వెళ్ళాలి. మన ప్రయాణం అంతా ఆత్మ వైపుది కదా, కనుక ఇది అనాత్మ. పూర్ణో దేహే యహ యహ ఏ వాయువు, ప్రాణం అంటే ఇక్కడ వాయువుకు మరొక పేరు ప్రాణం. మన శరీరంలో ఉంటే అది ప్రాణ అంటాం, అదే వాయువు గాలి బయట ఉంటే వాయువు అంటాం, గాలి అంటాం. యహ ప్రాణ ప్రాణ అని అర్థం. యహ అంటేనే ఏ ప్రాణం అయితే, ఏ వాయువు అయితే, దేహే శరీరమునందు పూర్ణ సన్, సన్నని సప్లై చేసుకోవాలి. పూర్ణ అంటే శరీరమునందు నిండి ఉన్నదో. వ్యాన ప్రాణ పొద్దున చెప్పాను కదా యోగా క్లాసులో, వ్యాన ప్రాణ, ఉదాన ప్రాణ, సమాన ప్రాణ, ఇవి రకరకాల ప్రాణాలు ఉన్నాయి. శరీరం అంతా కూడా ప్రాణం వ్యాపించి ఉంది, రక్త ప్రసరణ రూపంగా రక్తాన్ని ప్రసరింపజేస్తూ ఉన్నది. అంటే కాలు అంటే ఏమంటారు, తిమిరి. ఆ రక్త ప్రసరణ లేకపోతే తిమ్మిరెక్కుతుంది, కాలు ఉన్నదని కూడా తిరిగి చూసారా, కాస్త తిమ్మిరెక్కితే మళ్ళీ కాసేపు పడుతుంది లేవడానికి. అందుకని రక్త ప్రసరణ ఉండాలి. ఆ రక్త ప్రసరణ ద్వారానే నీకు ఆ చేతనత్వం తెలుస్తుందన్నమాట. అది అట్లా పూర్ణే పూర్ణ అంటే నిండబడి ఉన్నది, నింపబడి ఉన్నది అని అర్థం. అంతటా శరీరం అంతటా నిండి ఉన్నది దేహే. తర్వాత ఏం చేస్తుంది ఇంకొక లక్షణం. మొదటి లక్షణం దేహం అంతా నిండి ఉన్నది ఎవరు, వాయు ప్రాణరూపంలో శరీరంలో నిండి ఉన్నది అన్నాడు. దీనన్ని వినడం వల్ల ఏమవుతుందంటే మనిషిలో గర్వం పోతుంది. నేనేదో గొప్పవాడిని అనుకుంటుంటాడు, చాలా గొప్పవాడిని. ఒక్క నిమిషం సేపు రెండు పూటలు ముయ్యరాలంటే తెలుస్తుంది నీ గొప్పతనం ఏమిటో. ఏం లేదు కాసేపు ఇట్లా మూసుకో మనిషి అవుట్ అయిపోతా. ఏమిటి పెద్ద గొప్ప, నీ గొప్ప అంటాడు. ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు అనుకుంటుంటాడు. ఈ రెండు పుటాల ద్వారా గాలి వెళుతూ ఉంటే నువ్వు బ్రతికున్నావు ఇక్కడ. ఇట్లా ప్రతిదీ చూసుకుంటూ పోతేనండి మనుషుల అహంకారానికి తావే లేదు, అసలు ఉండడానికి ఆస్కారమే లేదు. ఇది చదవకపోవడం వల్ల మనుషుల అహంకారం పెరుగుతుంది, తెలియకపోవడం వల్ల. చూడండి వాయువు బయట ఉన్న గాలి, అందుకనే వాయువుని కూడా దేవుడిగా పూజిస్తాను. దేనివల్లనైతే నేను జీవిస్తున్నాను అది నాకు పరమ భూజ్యం, నువ్వు లేకపోతే నేనేముండాను. వినయం వస్తుందా రాదా? మన పంచభూతాలు ఎందుకు పూజిస్తున్నావంటే పంచభూతాలతో చేయబడింది శరీరం, పంచభూతాలు లేకపోతే ఇవి లేవు. కనుక వాటిని మనకు నమస్కారం చేస్తుంటాం వాటి, అది మన యొక్క పరంపర. పూర్ణ దేహే మొదటి లక్షణం, వాయువు శరీరం అంతా నిండి ఉంటుంది. బలం ఎచ్చన్ శక్తినిస్తుంది. ఒరే నా ప్రాణం దియవాకురా అంటుంటారు పిల్లవాడు కనుక ఏడిపిస్తుంటే, రే నా ప్రాణం దియవాకురా అని ఉంటాడు. ప్రాణం తీయడం ఏం కాదు అంటే వాడు ఊపిరి ఆడకుండా చేస్తుంటాడు వీళ్ళని, పని చేయదు పని చేయకుండా. పదం తెలిసి వాడతామా తెలియని వాడతామా, తెలియకుండా వాడతాం. అది ఎట్లా వచ్చింది, ఏ యూనివర్సిటీకి వెళ్ళాడు, ఎక్కడ చదివాడు, అదంతా ప్రీవియస్ ఉంది పూర్వజన్మ వాసన ఇట్లా పరికిస్తుంది అంతే. కనుక అంటే ప్రాణం అనేది చాలా ముఖ్యం. బలం ఇచ్చింది శరీరానికి, బలాన్ని ఇస్తుంది శరీరానికి ప్రాణము. అక్షాణం యత్ ప్రవర్తక, ఈ ప్రాణమే ఏం చేస్తుందంటే శక్తినిచ్చి ఇంద్రియాలు, అక్షాణం అంటే ఇంద్రియాలని ప్రవర్తింపజేస్తుంది. కళ్ళు చూడటం, చెవులు వినడం ఇవన్నీ చేస్తుంది. మనకు ప్రాణం కనుక బలంగా లేకపోతే కళ్ళు బయలు గమ్మినాయని అంటాడు, చెవులు దిమ్మెక్కినాయి, చెవులు దిమ్మెక్కినాయి అంటాడు, వినపడదు. అండి ఓపికనే లేదండి అసలు, కాళ్ళు తోటకూర కాడల్లా రకరకాల వర్ణాలు చేస్తాడు. ఎంత వర్ణం అంటే ఒక్కొక్కడ ఒక్కొక్క ఇంద్రియానికి బలి చేస్తాను నేను వర్ణాలు, అందరూ తెలుసు ఇవన్నీ. కళ్ళు బయలు గమ్మినాయి, చెవుడు అన్నా చెవుడు దిబ్బిళ్ళెక్కినాయి, దిబ్బిళ్ళు ఎక్కినాయి. మీరు పెద్ద పుస్తకాలు చదివి రాసినట్లయితే అసలు చెప్తాడు అనమాట పదాలని. వాళ్ళు తోట కూరకాడలాగానే చేతులన్నీ వేడాడుతున్నాయి. అసలు ఏం శక్తి లేదండి. ఏమిటా శక్తి అంటే ప్రాణశక్తి, బలాన్ని ఇస్తూ శరీరంలో అంతటా వ్యాపించి కళ్ళు ముక్కు చెవుడు. కళ్ళు మాత్రం చెప్పారు, ఇక్కడ మిగతా అవన్నీ మనం చూసుకోవాలి. నాలుగు రుచి చూడాలన్నా చెవుడు, వినాలన్నా ముక్కు, వాసన చూడాలన్నా ఈ ప్రాణమే ఇచ్చిన బలమే. అందుకని చాంద్రోగ్య ఉపనిషత్తులో శక్తి లేకపోతే వాడు మంత్రాలు కూడా చదవలేకపోతాడు. చూశారా, రోజు తినకముంటే తెలుస్తుంది, నోట్లోనే మాటే రాదు. రెండు రోజులు దాకేందుకంటే ఒక రోజు ఉపవాసానికి నీరసం వస్తుందంట. మంచి నీళ్ళు తాకకుండా ఆహారం తినకుండా ఉంటే చూడండి అసలు, అన్ని రెడీగా సమానంగా అన్ని చక్కగా ఉంటేనే కష్టంగా ఉందండి. అసలు అది కొంచెం లోపం వచ్చినా ఇది కొంచెం లోపం వచ్చినా ఇంకా మనం ఏం లేదు. అసలు ప్రతి టైం దానికి ఫిల్అప్ చేస్తూ ఉండాలి, పెట్రోల్ ఫీలింగ్ లాగా చేస్తూ ఉండాలి. ఇక్కడ శరీరం పనిచేస్తూ ఉంటుంది, లేకపోతే చేయదు. బలం ఇస్తూ శరీరంలో ఉంటూ ఈ ఇంద్రియాలను పనిచేస్తూ ప్రవర్తక వాయు, ఏ వాయువు అయితే ఈ శరీరంలో ఉంటూ నిండి ఉండి బలాన్ని ఇస్తూ, ఎచ్చని అంటే బలం ఇవ్వడం అనమాట, ఇస్తూ ఇంద్రియాలను పనిచేయిస్తున్నదో దానికే ప్రాణమయ అన్నారు. వాయువు యొక్క వికారము, మైట్ వికారార్థి అని చెప్పాను, వాయువు యొక్క వికారమే ప్రాణము అన్నారు. చైతన్య వర్జన, దానికంటూ స్వతహా చైతన్యం లేదు, అది జడం. చైతన్య వర్జన అంటే ప్రాణము స్వతహాగా జడం, దేహం కూడా జడమే. ఎందుకంటే పంచభూతాలు జడం, జడం అంటే దాంట్లో స్వతహాగా చైతన్య శక్తి లేదు. దేహము జడమే, ప్రాణము జడమే. చైతన్య వర్జనాదు అసౌ న ఆత్మ, నాసా ఆత్మ ఉంది. ఎట్లా స్ప్లిట్ చేయాలి? అసౌ న ఆత్మ, అసౌ ఈ ప్రాణమయ కోశము ఆత్మ కాదు. అప్పుడు మళ్ళీ జిజ్ఞాస మొదలవుతుంది, ఆకాంక్ష మొదలవుతుంది. దేహము ఆత్మ కాదన్నారు, మరి ఏమిటండి ఆత్మ? ఇట్లా ముందుకు వస్తాడు ప్రశ్న. ప్రాణము ఆత్మ అన్నాడు భృగువు. వరుణుడు చెప్పాడు భృగువుకి, ఏంటి తపస్సు చేయరా అన్నాడు. అన్నా దేవ తల్విమాని భూతాన్ని జాయంతే అన్నే జాతాలు జీవంతి అన్నమయ్య కోసం ఆత్మ అనుకున్నాడు. నాన్న నాన్న తెలిసింది తెలిసింది అన్నాడు. ఏమిటి తెలిసిందిరా అంటే అన్నమయ్య కోసమే ఆత్మ అన్నాడు. ఓ తపస్సు అన్నాడు. మళ్ళీ శరీరాన్ని మర్చిపోయినాడు, ప్రాణం మీద మనసు పెట్టాడు, గాలి మీద మనసు పెట్టాడు. ఇప్పుడు చెప్తున్నారంట, గాలి మీద ధ్యానం చేయి, గాలి మీద ధ్యానం చేయి. గాలి మీద ధ్యానం చేయడం ఏంటి? ఎంతసేపు చేస్తావు? అదొక మెడిటేషన్ ఉంది, గంటసేపు కూర్చోబెడతారు మిమ్మల్ని. ఏమిటి? గాలిని చూస్తూ ఉండు, గాలిని వీక్షిస్తూ ఉండు అంటాడు. కొంతసేపే కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా గాలి మీద పరీక్షిస్తుంటారా? ఏమిటి కనుక ఆ గాలి అనేటువంటిది దాని మీద మనసు నిలిపిటప్పుడు శరీరాన్ని మర్చిపోయి నాన్నగారు నాన్నగారు ప్రాణాధ్యే వతన్మాని భూతాన్ని జాయంతే ప్రాణి అజాతాన్ని జీవంతి. ప్రాణం వల్లనే కదా అందరూ ఉంటున్నారు, కాబట్టి ప్రాణమే ఆత్మ అన్నాడు. అది కాదుగా తపస్సుది అన్నాడు తల్లి. మన పిల్ల వాడైతే వెళ్ళిపోతాడు, నేనేం స్నానగారు అంటాడు. భృగు మంచి పిల్లవాడు, వెళ్ళి కూర్చొని మళ్ళీ విచారం చేయడం మొదలు పెట్టాడు. మన సాధ్యే వకల్విమాని భూతాన్ని జాయంతే అన్నాడు. మనసే ఆత్మ అంటే ప్రాణాన్ని కూడా దాటేయాడు, అంటే ప్రాణ శ్వాసను కూడా మర్చిపోయి శ్వాస జరుగుతున్నది. దాని నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మనస్సు, ఆలోచన, వృత్తి, కామం, కోరిక దీనివలనే కదా నడుస్తుందని అనుకున్నాడు. ఇప్పుడు మనస్సే ఆత్మ అన్నాడు. గురువుకి అప్పుడే వచ్చింది ఇదంతా, ఇప్పుడు వచ్చింది కాదు ఇదంతా, అప్పుడే ఆ ప్రశ్నలన్నీ ఉదయించినాయి. వస్తే అప్పుడు అన్నాడు వరుణుడు, కాదు నాయన తపస్సు చెయ్యి అన్నాడు. అది శ్రద్ధ అంటే తండ్రి మీద విశ్వాసం. తండ్రి కంటే మించిన గురువు ఎవరుంటారు? తల్లిని మించిన గురువు ఎవరుండాలి కదా. అందుకని మాతా పిత ఫస్ట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళే మనం. అది బలం యహ ప్రవర్తక వాయు ప్రాణమయ అసౌ న ఆత్మ. ఇంకొక కారణం ఏమిటి, ఇది ఆత్మ కాకపోవడానికి అంటే చైతన్య వర్జన. జడమైనది ఆత్మ ఎట్లా అవుతుంది? ఆత్మ చేతన స్వరూపం. జ్ఞానం అంటే అక్కడ చిత్ స్వరూపం. చైతన్యానికి జ్ఞానం అనొక పేరు, సత్తుకి సత్యం అని, చిత్తుకి చైతన్యం అని, జ్ఞానం అని మరొక పేరు. ఆ చైతన్యం లేనిది ప్రాణము, అది ఎట్లా ఆత్మ అవుతుంది ప్రశ్నిస్తున్నారు. మనలో జిజ్ఞాస కథ చేస్తున్నారు. అవును కదా, ప్రాణం ఎట్లా ఆత్మ అవుతుంది? కాదు కదా. ఎందుకు అంటే చైతన్యం లేదు కదా అని స్వతహాగా. మరి ఎట్లా ఈ గాలి ప్రసరిస్తుందని, మరెవరో ఉండి ఉండాలి వెనక అని జిజ్ఞాస కలుగుతుంది అన్నమాట. జిజ్ఞాస అంటే ఏంటి? జ్ఞాపం ఇచ్చా జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి మనిషికి, అది జిజ్ఞాస అంటే. ఆ ఏముందిలేండి, మాకేముందిలేండి, ఇవన్నీ మాకేం అర్థం కాదు అనుకునే వాడికి ఏమి చెప్పలేము. తెలుసుకోవాలనుకునే వాడికి కదా చెప్తాం. సరే, తర్వాత శ్లోకం 6వ శ్లోకం. అహం తాం మమతాం దేహే దేహాదౌ చ కరోతి అహం తామాద్యవస్థయా భ్రాంతః చెప్పండి. 2 మినిట్స్లో అని అంటే అక్కడ కలెక్ట్ చేస్తుంటారు మీ దగ్గర 25,000 నువ్వు ఆత్మను చూపిస్తామంటాడు. నిన్ను తీసుకెళ్ళి ఆ వనంలోకి అక్కడక్కడ ఫారెస్ట్లోకి తీసుకుని కూర్చోబెడతాడు 2 రోజులు 3 రోజులు. కనపడింది ఆత్మ అంటాడు 25,000 ఇచ్చిన తర్వాత. మళ్ళీ ఇంకొక 25,000 ఇస్తుంది వస్తే కనపడుతుంది అంటాడు. ఇట్లా ఆత్మను చూపిస్తానంటాడు. ఎందుకు షార్ట్ కట్ మెథడ్ అడిగావు కదా, చదువురా కూర్చోరా వెళ్ళరా అంటే ఇవన్నీ అక్కర్లేదండి. నేను లోపల చూస్తానంటాడు. ఏం చూస్తాము, లోపల ఉందన్నాడు కదండి ఆత్మ. ఇక్కడే ఉంది పుస్తకంలో అన్నాడు. ఇట్లాంటి పైత్యాలన్నీ చాలా ఉండవు జనానికి. ఆత్మని చూడాలట, ఎవరు చూశాడట, చూపిస్తాడట. మీరు చూశారండి? నేను చూశాను. నాకు అట్లా కనపడింది ఆత్మ, నీకు కావాలంటే చూపిస్తాను అన్నాడు. ఇట్లాంటి వాడు గోపొల్లం. ఈ శ్లోకం చదవరా అంటే నాకు ఇష్టం లేదు. ఇవన్నీ ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్స్ టా, నేను వేరే జిమ్నాస్టిక్స్ చేస్తాను పోయి ఇక్కడ లేను అంటాడు. ఏం చెప్తాను చెప్పండి వాడే. కనుక అహంతాం మమతాం దేహే, ఇప్పుడు దీనికి అన్వయమే చెప్పుకోవాల్సి వస్తుంది. అంత ఉన్నది యహ దేహే గేహాదౌ, ఎవరైతే ఈ దేహం మీద అభిమానము ఉంటుందో వాడికి దానికి అహంకా అహంత అని పేరు. అంటే అహంకారం, నేను నేను అని. తర్వాత మమతాం మమకారం, గేహే ఇంటి మీద, నేను నాది, నేను నాది, నాను నా శరీరము, అహంకారం. తర్వాత మమకారం, ఈ రెండు పుట్టయండి మనిషికి ఫస్ట్. తర్వాత కామాది అవస్థయా భ్రాంత, కామ క్రోధ లోభ మోహ మద ఆది పదార్థం ఎక్సెట్రా అంటే ఏమిటి? కామ అంటే కోరిక, క్రోధ కోపం, కోరిక తీరకపోతే కోపం. తర్వాత అసూయ, లోభ మోహ ఇవన్నీ కూడా ఈ అవస్థలు అనమాట. మనిషిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? భ్రాంతి భ్రాంతి, నీ భ్రమాదంతా కూడా నీకు రావడానికి కారణం ఏమిటి అంటే నీ అజ్ఞానమే కారణం. భ్రాంత ఆత్మ అసౌ, ఇవన్నీ మనస్సులో జరుగుతాయి. మనోమయ మనస్సులో మనోమయ కోశంలో నేను నాది నేను నాది అనే భావన వస్తుంటుంది. ఆ భావన ముందు శరీరం మీద వస్తుంది. నేను నా అబ్బాయి, నేను నా ఇల్లు, నేను నా కారు, నేను వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి. కనుక ఈ రెండు ఎక్కడొస్తాయో అది కేరాఫ్ అడ్రస్ ఎవరండి అంటే నేను నాది అని వచ్చే వాడి అడ్రస్ ఏంటంటే మనోన్మయ కోశం అండి, అక్కడికి వెళ్ళరండి, ఆయన ఇంటి నెంబర్ 3, నెంబర్ 3 హౌస్ 3 నెంబర్ 3 అంటే అర్థమైందా, మీరు రూమ్ నెంబర్ కాదు. మనోమయ కోశం, ఎన్నిమయ కోశాలు, మొదటి కోశం ఏంటి అన్నమయ, పెద్దగా చెప్పండి అందరు, రెండు ప్రాణమయ కోశం, 3 ఇల్లు తయారైనాయి ఇప్పుడు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 4, 5కి రేపు పెట్టాము. ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఈరోజు రాత్రి సత్సంగం ఉండదు.